സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
భగవద్గీత 18 అధ్యాయములు 3 షట్కములుగా మనం చూడవచ్చు. షట్కం అంటే 6 కలిగినటువంటిది ఏదో అది షట్కం. అంటే 6 అధ్యాయాలు కలిపి ఒక షట్కం, 6 శ్లోకాలు ఉంటే దాన్ని షట్కం అంటారు, నిర్వాణ షట్కం. 5 ఉంటే పంచ అంటారు, పంచాక్షరి స్తోత్రం. 8 ఉంటే అష్ట అంటారు, అష్టాక్షరి స్తోత్రం. అట్లా 6 గనక సమూహం ఉంటే దాన్ని ఏమంటారు, షట్కం అంటారు. ఇప్పుడు మొదటో అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు 6 అధ్యాయాలు కలిపితే ఒక షట్కం, 7 నుంచి 12 వరకు 6 అధ్యాయాలు కలిపి ఒక షట్కం భగవద్గీతలో, 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 6 అధ్యాయాలు కలిపితే ఒక షట్కం. అంటే మొదటి 6 అధ్యాయాలని ప్రథమ షట్కం అంటారు, రెండవ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలని మధ్యమ షట్కం అంటారు, చివరి 6 అధ్యాయాలని చరమ షట్కం, చివరి షట్కము అని పేరు. చరమ అంటే చివర, చరమ షట్కం. మనం ఒక షట్కం పూర్తి చేసాం, ఇప్పుడు ఒక షట్కం పూర్తి చేసాం అంటే 6 అధ్యాయాలు పూర్తి చేసాం. ఒక్కొక్క షట్కంలో 3 విషయాలు చెప్పబడినాయి. ఒక్కొక్క షట్కంలో అంటే 6 అధ్యాయాలలో 3 విషయాలు ముఖ్యంగా చెప్పబడినాయి. అంటే 6 అధ్యాయాల్లో, మొదటి 6 అధ్యాయాల్లో మనం 3 విషయాలు తెలుసుకున్నాం. 3 విషయాలు తెలుసుకున్నాం. మనకు గుర్తున్నాయో లేవో అది వేరే విషయం, కానీ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మధ్యలో ఉన్న 6 అంటే 2వ షట్కం 6 అధ్యాయాలకి 7 నుంచి 12 అధ్యాయం వరకు 3 విషయాలు చెప్పబడినాయి. ముఖ్యంగా 3 విషయాలు కృష్ణ పరమాత్మ చెప్తారు అందులో. సరే, మనం పూర్తి చేసినటువంటి 6 అధ్యాయాల యొక్క విషయం ఏమిటి అని గుర్తు చేసుకుందాం ఒకసారి. మొదటి విషయం ఏమిటంటే జీవస్వరూపం గురించి కృష్ణ పరమాత్మ చెప్పారు. మొదటి విషయం జీవస్వరూపం, ఈ జీవుడు ఎవరు, ఈ నేను నేను అని అనుకుంటున్నాం కదా, ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నాం. ఈ నేను అనేవాడే జీవుడు, ఈ జీవుడు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఆ జీవస్వరూపం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం 2వ అధ్యాయంలో 12 నుంచి 25వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. ఈ జీవుడు ఆత్మస్వరూపం, ఈ శరీరం వేషం మాత్రమే, ఇది ఒక తొడుగు, అశాశ్వతమైనటువంటి తొడుగు లాంటిది. ఎలాగైతే మనం ప్రతిరోజు ఒక వస్త్రాన్ని కట్టుకుంటాం, ఇది మార్చేసి మళ్ళీ ఒక వస్త్రాన్ని కట్టుకుంటాం, అదేవిధంగా ఈ జీవుడు అనేవాడు కూడా, ఆత్మ ఈ శరీరం అనేటటువంటి వస్త్రాన్ని తొడుక్కున్నది. ఇప్పుడు మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తొడుక్కుంటుంది. కనుక ఆ జీవుడు సత్యం కానీ వస్త్రం లాంటి శరీరం సత్యం కాదు. చూడండి విషయం, మీరు వస్త్రాన్ని ధరిస్తున్నారు, ఈ వస్త్రం సత్యమా, వస్త్రాన్ని ధరించిన వ్యక్తి సత్యమా, ఆ విషయం మాకు తెలియదండి స్వామిని, చిన్న విషయం. మీ అందరికి తెలిసినందుకు చాలా సంతోషం. ఫస్ట్ మనం కట్టుకున్నటువంటి, ధరించినటువంటి వస్త్రము వేరు, నేను ధరించిన వాణ్ణి నేను వేరు, వస్త్రము వేరు. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించాను, ఈ మనిషినైన నేను ఈ వస్త్రాన్ని ధరించాను అనేది మనకు తెలుసు. దానికోసం క్లాసు తీసుకోవాల్సిన పని లేదు, టీచర్ గారు చెప్పక్కర్లేదు, అది మనకు తెలుసు. ఎందుకంటే ఇది శరీరం కూడా మన కళ్ళకు కనపడుతున్నది, ఈ వస్త్రము కనపడుతున్నది, దానికి మనకు పెద్దగా వేదాంతం బోధన అవసరం లేదు. కానీ జీవాత్మ అనేది కంటికి కనపడదు, ఈ వస్త్రాన్ని ధరించినది అని చెప్తున్నాం. ఇది వస్త్రం లాంటిదే. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాల్లోకి వెళ్ళిపోతుంది జీవాత్మ, ఎన్నెన్నో శరీరాలు తీసుకుంటుంది అనే విషయాన్ని మన శాస్త్రం ద్వారా తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ ఈ 2వ అధ్యాయంలో చక్కగా చెప్పారు. ఆత్మ అనేటువంటిది నిత్యంగా ఉంటుంది, నా జాయతే న మ్రియతే వా కదాచిత్, దానికి మరణం లేదు, అది కర్త కాదు భోక్త కాదు, అది దాన్ని కళ్ళతో చూడలేవు నువ్వు ఆ ఆత్మస్వరూపాన్ని, అది నీ నిజస్వరూపం, కళ్ళతో చూడనంత మాత్రాన నువ్వు అది దాన్ని లేదు అని అనలేవు. మన కళ్ళకు కనిపించినంత మాత్రాన లేనట్లు అవుతుందా? అన్ని లేకుండా పోతాయా? అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ అనేది నిత్య సత్య బుద్ధ ముక్త అప్రమేయ స్వప్రకాశ సర్వగత సర్వాంతర్యామి అని చెప్పి ఆత్మని గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. జీవస్వరూపం అదే మనం చాందోగ్యంలో కూడా విన్నాం ఇప్పుడు. ఆ ఆత్మ నువ్వే నాయన, శ్వేతకేతు అని అన్నారు. ఇక్కడ కృష్ణుడు గురువు గనక కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున నువ్వు ఆత్మస్వరూపానివి, ఆత్మకి దిగులు లేదు, చింత లేదు. ఎందుకంటే ఆత్మకి ముసలితనం లేదు, వ్యాధి లేదు, మరణం లేదు, ఎటువంటి దుఃఖము లేదు. కానీ మనిషి వ్యాధిగ్రస్తుడనని, మరణం ఉన్నదని, ముసలితనం ఉన్నదని బాధపడుతున్నాడు. లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని బాధపడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాను. శాస్త్రం చెప్తున్నది నువ్వు కాని దాన్నటువంటి కానటువంటి ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానటువంటి మనస్సుని నువ్వు అనుకుంటున్నావు, ఆ శరీర ధర్మాలని మనస్సు యొక్క ధర్మాలని నువ్వు నీ మీద ఆపాదించుకుంటున్నావు, ఆపాదించుకొని దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. అసలు నిజంగా నువ్వు బాధపడవలసిన పని లేదు అని చెప్తున్నది శాస్త్రం. అది జీవస్వరూపం. ఆ విషయాన్ని చూస్తాం మనం, క్షుణ్ణంగా చదివాం. క్షుణ్ణంగా ఎక్కడెక్కడ చదివాం? 2వ అధ్యాయంలో చదివాం, 3వ అధ్యాయంలో కూడా పంచకోశ వివేకం చెప్పాడు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరా బుద్ధి యో బుద్ధి పరతస్సు సహ. కఠోపనిషత్తులో నుంచి అప్పు తీసుకొని కృష్ణ పరమాత్మ చెప్పాడని కూడా చెప్పాను. కనుక ఈ పంచకోశాలు కాదు నువ్వు, ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కాదు, దీని లోపల ఉన్నటువంటి ఆత్మ నువ్వు అని చెప్పారు 3వ అధ్యాయంలో. మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా చెప్పారు, ఆత్మ చైతన్య స్వరూపం అని చెప్పి 4వ అధ్యాయంలో కూడా చెప్పారు. 5వ అధ్యాయంలో ఏం చెప్పారు? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కార్య కారయన్. అంటే ఈ 9 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరంలో ఉంటూ ఈ ఆత్మ ఏమీ చేయడం లేదు అన్నాడు. నవద్వార పురంలో ఉంటున్నప్పటికీ కూడా నైవ కుర్వన్న కారయన్, ఏమీ చేయడం లేదు అర్జున అని తెలుసుకో నువ్వు ఈ విషయం అన్నారు. తర్వాత 6వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పారు. 6వ అధ్యాయంలో ఆధ్యాత్మిక సాధనాలు, అనేకమైన సాధనాలు చెప్పారు. 6వ అధ్యాయంలో ఏమని చెప్పారు? సచ్చిదానంద స్వరూపం ఆత్మసంస్థం మనస్కృత్వా నకించిదపి చింతయేత. నువ్వు ఆత్మస్వరూపమని నువ్వు తెలుసుకో అర్జున అన్నారు. సరే, 2వ విషయం ఏమిటి? జీవస్వరూపం చెప్పిన తర్వాత 2వ విషయం ఏం చెప్పారంటే కర్మయోగం గురించి చెప్పారు. అర్జున, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు కర్మయోగం చెయ్యాలి. ఏ కర్మ చేసేటప్పుడైనా సరే నిష్కామంగా చెయ్యి. పేరు, ప్రతిష్ట, ధనం ఇవన్నీ ఎదురు చూడకుండా చెయ్యి. ఏమి ఆశించకుండా చెయ్యి. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించవద్దు. ఈశ్వరుడి యొక్క ప్రీతి కోసం చెయ్యి. ఈశ్వర ప్రీత్యర్థం అహం కరిష్యే అని సంకల్పం చేసుకొని చెయ్యి. భగవంతుని కోసం చెయ్యి, నీ కోసం ఏది చెయ్యకు. అలా నిష్కామంగా చేస్తే నీకు మనశ్శాంతి, ప్రశాంతత, చిత్తశుద్ధి, జ్ఞాన యోగ్యత అన్నీ వస్తాయి. కర్మయోగం అనే దాన్ని సాధనగా తీసుకో. పంచమహాయజ్ఞాలు చెయ్యి, రోజు దైవ పూజ చెయ్యి, తల్లిదండ్రుల్ని చూసుకో, సేవ చెయ్యి, పితృయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, నువ్వు ఏ సంస్కృతిలో అయితే పుట్టావో, ఏ సంస్కృతి వల్ల ఋషులు మనకిచ్చినటువంటి ఈ విద్యని, ఈ శాస్త్రాన్ని రోజు కాస్త పఠనం చెయ్యి. పొద్దుగులు టీవీ ముందే కూర్చోవాకు, కాసేపన్నా చదువు. ఋషి యజ్ఞం చెయ్యి, తర్వాత మనుష్య యజ్ఞం చెయ్యి, తోటి మానవులకు సహాయం చెయ్యి, భూత యజ్ఞం చెయ్యి. మిగతా భూతాలున్నాయి, జీవరాశులన్నింటి కూడా, వాటి క్షేమాన్ని కూడా నువ్వు ఆలోచించి వాటికి సేవ చెయ్యి. ఇది కర్మయోగం. నీ కోసం నువ్వు జీవించకూడదు, పరుల కోసం జీవిస్తే నువ్వు నీ కోసం జీవించినట్లే. పరుల కోసం జీవించేవాడి నిజంగా జీవిస్తున్నట్లు గాని, తన కోసం జీవించేవాడు మరణించిన వాడితో సమానం అన్నాడు వివేకానందుడు. వివేకానందుడు తన కోసం మాత్రమే జీవించేవాడు మరణించిన వాడితో సమానంట. తల్లి కోసం, తండ్రి కోసం, సోదరుడి కోసం, సోదరి కోసం, బంధువుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, దేశం కోసం, అందరి కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిజంగా జీవించేవాళ్ళు అన్నాడు. అటువంటి భావనతో జీవించేవాడు నిజంగా కర్మయోగి. ఆ వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు. ఎటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి, అలజడి ఉండదు. అటువంటి కర్మయోగం చెయ్యమని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పారు. 3వ విషయం ఏం చెప్పారు అంటే, మన ప్రయత్నం చాలా అవసరం. పురుష ప్రయత్నాన్ని గురించి చెప్పారు. పురుష ప్రయత్నము 6వ శ్లోకంలో కూడా చెప్పారు. 6వ అధ్యాయంలో మొదటి శ్లోకమే, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాత్రియః. ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటాడో, అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం త్యక్త్వ, నన్ను మెచ్చుకున్నారా లేదా, నాకేమిస్తారు వీళ్ళు, నాకేమిటి లాభం అని ఎదురు చూడకుండా, అతడే నిజమైన సన్యాసి. అంతేగాని నిరగ్నిహి అంటే అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టి సన్యాస ఆశ్రమం తీసుకున్నంత మాత్రాన సన్యాసి కాలేరు ఎవరు. నిజమైన సన్యాసి ఎవరంటే, ఏమి ఆశించకుండా జీవించేవాడు నిజమైన సన్యాసి. అలా జీవిస్తే ఆ వ్యక్తి నిజమైన సన్యాసి అర్జున అని చెప్పారు. 3వ విషయం ఏం చెప్తున్నారు, నీ ప్రయత్నం ఉండాలి. ఈ ఆత్మను తెలుసుకోవాలంటే నీ ప్రయత్నం ఉండాలి. అంతేకాని నా తల రాక నాకు మోక్షం వచ్చేటట్లుగా ఉంటే వస్తుందిలే అనకూడదు. చాలా మంది విధి రాతండి, తల రాతండి అంటుంటారు. శాస్త్రం ఒప్పుకోదు. విధి రాత ఉన్నప్పటికీ కూడా, తల రాత ఉన్నప్పటికీ కూడా నీ ప్రయత్నం అనే దాంట్లో లోపం ఉండకూడదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అన్నం నోటికి ఎట్లా అందుతుంది? వచ్చేదైతే వస్తుంది, నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది అంటున్నావా? బజారుకు వెళుతున్నావు, నెలంతా పనిచేసి ధనం సంపాదించి బజారుకు వెళ్ళి కొని తెచ్చి వండి తర్వాత భోజనం చేస్తున్నావు. ఎంత ప్రయత్నం చేస్తున్నావు? అంతేకాని నాకు తలలో రాసి పెట్టుంటే అన్నం వస్తుంది ఎట్లాగైనా అనే వదిలిపెడుతున్నావు. చదువు వచ్చేదైతే వస్తుంది, పాస్ అయితే పాస్ అవుతాను అనే వదిలిపెడుతున్నావు, లేదు కదా. అందుకని ఫ్యాటలిజం అంటారు దాన్ని. విధి తల రాతండి, తల రాతను ఎవరు మార్చలేరండి, ఇట్లాంటివన్నీ ఎవరు మాట్లాడతారంటే బలహీనులు మాట్లాడతారు, సోమరితనం గల వాళ్ళు మాట్లాడతారు. కూర్చున్న చోట ఇది లేవకుండా అన్ని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ శాస్త్రం చెప్తుంది అలా కాదు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 పురుషార్థాలు అన్నారు. పురుషేణ అర్చతే ఇది పురుషార్థ. వ్యక్తి చేత, పురుషుడంటే పురుషుడని కాదు అక్కడ, వ్యక్తి, వ్యక్తి చేత మంచి కార్యాలు చేసి మంచిని సంపాదించుకోవాలి, ధర్మాన్ని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అర్థం, ధనం కావాలి మనిషికి. ఈ శరీరం జీవించాలి అంటే ధనం అవసరం. సంపాదించిన ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించాలి, ఈ శరీర పోషణ చేసుకోవాలి, అతిగా సంపాదించకూడదు. సంపాదించిన తర్వాత ఆ ధనం వల్ల నీకు సమకూర్చుకున్న వాటిని నువ్వు అనుభవించడానికి కామం అంటే న్యాయపరంగా, ధర్మపరంగా నువ్వు సుఖాన్ని అనుభవించు. ఎప్పుడు శాస్త్రంలో సుఖాన్ని అనుభవించవద్దని చెప్పలే. అన్నీ కొనుక్కో, కానీ మితంగా ఉండాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షం, ఇవన్నీ పురుషార్థాలే. పురుషార్థాలు అని ఏమంటారంటే హ్యూమన్ గోల్స్ అంటారు, గమ్యం, జీవన గమ్యం. కానీ ఈ మధ్యలో రెండు మాత్రమే గమ్యం అవుతున్నాయి అందరికి, ధనం సంపాదించడమే జీవిత గమ్యం అన్నాడు. తర్వాత సంపాదించిన ధనాన్ని అనుభవించడమే జీవన గమ్యం అన్నారు. ఏమిటరా నీ గోల్ అంటే, నేనేమిటండి ఒక కరోడు పతిని కావాలి, ఇది గోల్. తర్వాత ఫ్లాట్ కొనాలి, ప్లాట్ కొనాలి, ఫామ్ హౌస్ కొనాలి, కారు కొనాలి, ఎంజాయ్ చేయాలి. ఈ రెండు పట్టుకున్నావు కానీ దీనికి ముందు ఒకటి, దాని తర్వాత ఒకటి ఉందని గుర్తుందా? అర్థకామాలు మాత్రమే పట్టుకున్నావు ఏమిటి నాయన? ఈ ధర్మాన్ని మోక్షాన్ని వదిలిపెట్టి అర్థకామాలు పట్టుకుంటే అర్థం అనర్థం అన్నారు. ఈ అర్థం అనర్థం అవుతుంది కనుక ధర్మంతో కూడినటువంటి అర్థకామాలు అవి నిన్ను రక్షిస్తాయి. అందుకనే లక్ష్మీదేవి ఉన్నా కూడా చాలా మంది చూడండి సుఖంగా ఉండలేరు. ధనం ఉంటుంది నిద్ర రాదు, ధనం ఉంటుంది ఆకలి ఉండదు. ఏమిటి కారణం చెప్పండి? ధర్మం లేకపోవడం వలన బాగా సంపాదించి కోట్లు కోట్లు సంపాదించి ఎక్కడున్నారు ఇప్పుడు? అగ్రహారం జైల్లో. సంపాదించినంత మాత్రాన సుఖశాంతలు ఉండవు. అధర్మంగా సంపాదిస్తే ఆ లక్ష్మీదేవి సుఖాన్ని ఇస్తుందా? ఇవ్వదు. చచ్చిపోయిన తర్వాత కూడా అది పట్టుంది. చనిపోయినా సరే ఆ దోషం దోషమే అయింది. చూసారా ఆ వ్యక్తికి ఎంత పదవిలో ఉంటే ఏమి, ఎంత పదవిలో ఉండి ఎన్ని సంవత్సరాలు దేశాన్ని ప్రజలను పరిపాలించినప్పటికీ కూడా రాష్ట్రాన్ని, ఆ ధనం ఎప్పుడైతే ధర్మం లేదో అది అన్యాయమే అయింది. కానీ శరీరం పోయిన తర్వాత కూడా అపకీర్తే సంపాదించుకుంటూ వెళ్ళింది కదా. చూసారా ఏం సంపాదించుకున్నామంటే ధర్మం తమ అనుగచ్చతి లేదు, అధర్మం తమ అనుగచ్చతి అయింది. ఇప్పుడు అధర్మం వెళ్ళింది ఆవిడతో. చూసారా ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు, ఎవరిదంతా భగవంతుడిది. భగవంతుడు ఇచ్చిన దాన్ని ప్రజలకు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా చేస్తే ఎంతటి ముప్పో చూశారా. అర్థం అనర్థం అన్నారు. ఈ అర్థం కామాలని చక్కగా ఆధ్యాత్మిక చింతన కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. మోక్షం దానికోసం ప్రయత్నం చెయ్యాలి, అది పురుష ప్రయత్నం. అలా చేసినప్పుడే ఈ అర్థకామాల యొక్క ప్రయోజనం. శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? చక్కగా పోషించు, దాన్ని ఆరోగ్యంగా ఉంచు, దానికి కావలసినవన్నీ సమకూర్చు. కానీ ఈ శరీరం యొక్క పరమ గమ్యం నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు. అంతేకాని కావో పివో మజా కరో, తిను తాగు నిద్రపో, నీ ఇష్టం వచ్చినంతసేపు, అందుకని ఇవ్వలే భగవంతుడు. అప్పుడు భగవంతుడికి తెలుసు నిన్ను ఎట్లా పనిష్మెంట్ ఇచ్చి నీకు బుద్ధి నేర్పాలో భగవంతుడే చూసుకుంటాడు. ఈ అర్థాన్ని కామాన్ని సరిగా ఉపయోగించకపోతే భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు అన్ని ఏ విధంగా నీకు వైరాగ్యం రావాలో ఆయనకి తెలుసు. నీకు వైరాగ్యం వచ్చేటట్లు ఆయనే చేస్తాడు. అజీర్ణ ప్రాప్తి, కిడ్నీలో ప్రాబ్లం, లివర్లో ప్రాబ్లం, స్టమక్లో ప్రాబ్లం, ఎక్కడెక్కడో ఎన్నో ప్రాబ్లాలు, ఇవన్నీ వచ్చేటప్పటికి కొంచెం 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 విరక్తి వస్తుంది. అవన్నీ రాకముందే హాయిగా భగవంతుడిని తలుచుకొని, నువ్వు నాకు ధనం ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అన్నీ నేను సంపాదించుకున్నాను, నీకోసమే నా జీవితం అన్నావా అంటే ఆయన మనకిచ్చిన వాటినన్నింటినీ మనల్ని సుఖంగా అనుభవించేటట్టు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఏం చేస్తాడంటే మన యొక్క భోగ లాలస, ఇంద్రియ భోగాల కోసం మనం జీవిస్తూ ఉంటే మన శరీరం అలాగే వెళ్ళిపోతుంది. భగవంతుడు కూడా ఏం చేయలేడు, ఎవ్వరూ ఏం చేయలేరు. మన ప్రయత్నం లేకుండా మనం పిల్లలకి చెప్తాం, మరి నువ్వు బాగా చదివితే పాస్ అవుతావురా, బాగా చదివితే పాస్ అవుతావు అంటాం కదా. శాస్త్రం ఉంటుంది, నువ్వు కూడా బాగా శాస్త్రం చదువు ఉంటుంది, నువ్వు కూడా బాగా చదవాలి, నీ ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదోనే ఉపన్యాసం చెప్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, స్వామిని ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆవిడ. అప్పుడప్పుడు మనకు టైం ఉన్నప్పుడు వెళ్ళచ్చు, అలా కాదు. అలా వెళుతున్నారు మన పిల్లలు కాలేజీకి, అలా వెళితే పాస్ అవుతాడా, అలా వెళితే వాడికి గోల్డ్ మెడల్ వస్తుందా, సర్టిఫికేట్ వస్తుందా? రాదు కదా. మరి ఈ మోక్షం అనే సర్టిఫికేట్ ఎట్లా వస్తుందండి మనకు? ఇక్కడ కూడా మనం ప్రయత్నం చేయాలి. దేనికి ప్రయత్నం చేయాలి? ఈ పురుషార్థాన్ని పొందడానికి, మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని నేను ఎప్పుడు ఒకే శ్లోకం చెప్తుంటాను, ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం బుద్ధిరితేషాం అధికో విశేష. కాకి, పిచ్చుక, పక్షులు, జంతువులన్నీ కూడా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, తింటున్నాయి, నిద్రపోతున్నాయి, అవి కూడా ఆనందంగా ఉన్నాయి, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాయి, అవి కూడా చక్కగా గూడు కట్టుకుంటున్నాయి. అంతకంటే నువ్వు ఏం నిర్వాకం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఫ్లాట్ అన్నావు, ఆ గిజ్జిన గూడులా కట్టగలవా? కట్టలే. ఆ కాకి పుల్ల తెచ్చి కట్టి గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని పోషిస్తుంది. నువ్వేదో పెద్ద ఇల్లు కట్టాను, పిల్లవాడిని సంపాదించి చదివించాను, పెద్ద చదువులు చదివిస్తున్నాను అని నువ్వు అనుకుంటావు. అవి చేస్తున్నాయి, నువ్వు చేస్తున్నావు, ఏమిటి పెద్ద తేడా? కనుక మనిషిగా పుట్టిన తర్వాత వేరే ఇంకొక కార్యం ఉన్నది చెయ్యవలసింది. తినడం, నిద్రపోవడం, సంపాదించుకోవడం కాకుండా నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎవరిని, ఎక్కడికి వెళుతున్నాను మరణించిన తర్వాత అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ మనిషి జన్మ దేనికండి? అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? ఒరేయ్, నీకు మనిషి జన్మ ఇచ్చిన తర్వాత నువ్వు పక్షుల్లాగానే తింటున్నావు, నిద్రపోతున్నావు, ఆ జంతువుల్లాగానే పిల్లల్ని కంటున్నావు నువ్వు కూడా, అవి అందులో ఆనందంగా ఉన్నాయి, నువ్వు ఆనందంగా ఉన్నావు, వాటికి నీకు ఏమిట్రా తేడా? కనుక నీకు మనిషి జన్మ ఎందుకు అనవసరంగా? నెక్స్ట్ బర్త్ దశలో ఏ గాడిదో, కుక్కో, నక్కో, బల్లి, పిల్లి, తినడానికి నిద్రపోవడానికి అయితే ఈ జన్మ ఎందుకు రా నీకు? నేను తప్పు చేశాను, నీకు ఈ జన్మనిచ్చి పొరపాటు చేశాను, ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పి భగవంతుడు మమ్మల్ని వెనక్కి తీసుకుపోతాడు మనిషి జన్మ నుంచి. అర్థమైందా? న్యాయమే కదా. ఏమండి మీకు చెప్పాడా భగవంతుడు మీరు ఎందుకు చెప్తున్నారని అడుగుతారు మీరు నన్ను? నేను ఉదాహరణ చెప్పనా? మీ పిల్లలు గనక మీరు కాలేజీలో ఫీజు కట్టి చదివి పాసు కాకపోతే, ఒకసారి తప్పాడు, రెండుసార్లు తప్పాడు, మూడుసార్లు తప్పాడు, మీరేం చేస్తారు చెప్పండి? ఒరే, నీకెందుకురా ఫీజు కట్టడం అనవసరం? ఒకసారి కట్టాను, రెండుసార్లు కట్టాను, మూడు, పదిసార్లు ఫీజు కట్టాను రా, అసలు నిన్ను ఇంకా చదివించడం అనవసరం, నీకు చదువు వద్దు, ఏం వద్దు, నువ్వు వెళ్ళి కార్ షెడ్లో కార్ను క్లీన్ చేయంటాడు అంటారా లేదా? ఏమండి మీరు తల్లిదండ్రులు అన్నప్పుడు భగవంతుడు అనకూడదా చెప్పండి? మీరే భగవంతుడు అనకూడదా? ఆయన అన్నట్లు మీకు ఎక్కడ తెలుస్తుందంటే భగవద్గీతలో తెలుస్తుంది. భగవద్గీత చదివితే తెలుస్తుంది ఎక్కడ భగవంతుడు మనల్ని, మన జీవిత గమ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. సరిగ్గా చదివితే తెలుస్తుంది. ఆ శ్లోకాలు విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చదివితే ఎక్కడ భగవంతుడు మన జీవిత గమ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకొని తీరాలి. ఆయన చెప్పాడు, అయినా మనం తెలుసుకోవడంలా. సుఖశాంతుల కోసం పాకులాడుతున్నాం, అది పురుష ప్రయత్నం అన్నారు. మన ప్రయత్నం ఉంటేనే మనకు ఆత్మజ్ఞానం, మోక్షం లభిస్తుంది. ఈ మూడు విషయాలు చదివిన విషయాలు గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఆరవ అధ్యాయం తర్వాత ఏడవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 7 నుంచి 12 వరకు మళ్ళీ మూడు విషయాలు చెప్పాలి. జీవస్వరూపం అంటే త్వం పద విచార అన్నాం. జీవస్వరూపం మొదటి విషయాన్ని త్వం పద విచార అంటారు. ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తత్పద విచార. తత్ అంటే పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. భగవంతుడు ఎవరు అసలు? నన్ను సృష్టి చేశాడు అని చెప్పి అనుకుంటున్నాం కదా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను భగవంతుడు పుట్టించాడండి అన్నాం. నువ్వెవరో తెలుసుకో అని చెప్పి మొదటి 6 అధ్యాయంలో చెప్పాను. తర్వాత నిన్ను పుట్టించిన దేవుడి గురించి కూడా తెలుసుకోవాలని ఉందా లేదా నీకు? ఎవరు పుట్టిస్తే నాకేమిటండి అనుకోకూడదు. ఎవరు పుట్టిస్తే ఏమిటి, అసలు ఎందుకు పుట్టించాలి? ఆయన పుట్టించాడే అనుకో, దోమల్ని ఎందుకు పుట్టించాలి? అందుకోసం ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు కదా. ఆయన్ని పుట్టిస్తే అందరినీ ఆనందంగా పుట్టించవచ్చు కదా. కొంతమందికి రోగాలతో ఎందుకు పుట్టించాలి? కొంతమందిని బీదవాళ్ళుగా ఎందుకు పుట్టించాలి? అసలు ఇట్లాంటి సృష్టి ఎందుకు చేయాలి ఆయన? ఇంతటి అక్రమమా తమిళనాడులో? ఇట్లాంటి గవర్నమెంట్ పరిపాలించేది? అంతా దుండగులు, దురాగతాలు చేసిన వాళ్ళు పరిపాలిస్తారా మమ్మల్ని? ఇదంతా ఆయన సృష్టి అయితే నాకు వద్దు అంటావా లేదా? ఎటువంటి పరిపాలన ఉన్నావో తెలుసా మనం? అట్లాంటి చోట ఉన్నాం. ఎంతటి చాలా షేమ్ఫుల్ ఇట్ ఈస్. అటువంటి పరిపాలన ఉన్నాం. ఇటువంటి సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు? చేస్తే అప్పుడు ఆయన ఎవరు అసలు? ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఎందుకు ఇట్లా తారతమ్యాలతో ఉన్నటువంటి సృష్టి మన ముందు ఇట్లా ఉన్నది, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలి, జిజ్ఞాస కావాలి. అందుకని ఈశ్వర స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి. అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు చనిపోవాలి, అసలు పుట్టిందని ఉండొచ్చు కదా, ఈ చనిపోవడం ఏమిటి, ముసలితనం ఏమిటి, పళ్ళు ఉండే బాగున్నాయి, ఊడిపోవడం ఎందుకు, ఊడిపోవడం ఎందుకు, అసలు కళ్ళు చక్కగా కనపడుతూనే ఉండొచ్చుగా, ఈ చత్వారం ఎందుకు రావాలి, చెవులు వినపడుతూనే ఉండొచ్చు కదా, చెవులు ఎందుకు రావాలి, ఇవన్నీ వస్తాయా రావా ప్రశ్నలు. అసలు ఆయన ఇట్లాంటి సృష్టి ఎందుకు చేయాలి, కనుక ఆయన ఎవరు, అసలు ఆయన పట్టుకోవాలి. ఇప్పుడు మనం 7 నుంచి 12 అధ్యాయం వరకు దేవుడు అంటే ఎవరు, ఆయన స్వరూపం ఏమిటి, తత్పద విచార. దేవుని గురించి తెలుసుకోవాలనుందా మీకు, అసలు ఉందా, దేవుణ్ణి చూడాలనుంది అనే ఉంది కదా, చూడాలన్నప్పుడు ఆయన ఎవరో ఎక్కడుంటాడో అడ్రస్ తెలుసుకోవాలి కదా, ఈమెయిల్ అడ్రస్ ఉందా లేదా, పోస్టల్ అడ్రస్ ఉందా లేదా, ఆయనకు అసలు ఉన్నాడా లేదా, ఉంటే వైకుంఠంలో ఉన్నాడా, కైలాసంలో ఉన్నాడా, లేకపోతే మిడిల్గా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు ఆయన, ఏమండి ఆయన తెలుసుకోవడానికి టైం ఎక్కడుందండి, ఆకలి నిద్ర వీటికే సరిపోతుంది టైం అనకూడదు, ఆయన్ని కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలని ఉండే వారికి ఆయన తెలుసుకునేటట్లు చేస్తాడు. ధనం సంపాదించుకోవాలన్న వాళ్ళు సంపాదించుకోవడంలా, అదేవిధంగా భగవంతుని తెలుసుకోవాలని కోరిక ఉన్నవాళ్ళకి ఆ భగవంతుని నేను పూజిస్తున్నాని, ఈ భగవంతుడు ఎవరసలు, నాకు కనపడతాడా కంటికి, చూస్తే బాగుండు అని అనిపించిందా ఎప్పుడన్నా, అనిపిస్తే 7 నుంచి 12 అధ్యాయాల వరకు చదివితే ఆయన ఎవరో తెలుస్తుంది, ఆయన సీక్రెట్ అంతా మనకు తెలిసిపోతుంది. ఇది మొదటి టాపిక్. 2వ టాపిక్ ఏంటంటే ఉపాసనా యోగ, సాధనలు కావాలి. ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోలేరు అంత తేలికగా. భగవద్భక్తి కావాలి, కర్మయోగం చేయాలి, కర్మయోగ సాధన చేసి ఉపాసన యోగం శ్రవణ సాధన చెయ్యాలి, మనన సాధన చెయ్యాలి, జ్ఞాన యోగాన్ని సాధన చెయ్యాలి, దాన్నే ఉపాసనా యోగం అన్నారు. అప్పుడు మనకు ఈ ఈశ్వరుడు ఉపాసన అంటే ఏమిటి, ఆయన జపం, ఆయన పూజ, ఆయన ధ్యానం, ఆయన రూపాన్ని ఆరాధించాలి. ఒక వ్యక్తిని ఆరాధించడంలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంత ఆరాధిస్తాడో, ఆ అమ్మాయిని గురించే ఆలోచిస్తుంటాడు 24 గంటలు, నిద్ర కూడా పోకుండా. ధ్యానం చేస్తున్నాడా లేదా, జపం చేస్తున్నాడా లేదా, ఎందుకంటే ఐ లవ్ హర్ అంటున్నాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తాను కనుక ఆ అమ్మాయి గురించే చింతన ధ్యానం. నేను దేనినైతే ప్రేమిస్తాను ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నానా లేదా. ఇప్పుడు నేను భగవంతుడిని కనుక ప్రేమిస్తే మరి భగవంతుడి గురించి చింతన చేయాలి, భగవంతుడి గురించి ఆరాధించాలి, భగవంతుని ప్రేమించాలి, భగవంతుడి గురించే ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడే ఆయన గురించి మనం తెలుసుకుంటాం, ఆయన పొందగలుగుతాం. అందుకని చెప్తాడు అమ్మా నాన్నకి, నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడా లేదా, తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు వదిలిపెట్టకుండా సాధిస్తున్నాడా లేదా. అదేవిధంగా నేను భగవంతుడిని తెలుసుకోవాలని ప్రేమిస్తే, ఆయన రూపం తెలుసుకోవాలని వదిలిపెట్టకుండా ధ్యానిస్తే ఆయన మాత్రం మనకు రాకుండా పోతాడా మన దగ్గరికి, ఆయన రూపం ఏమిటి మనకు తెలియకుండా చేస్తాడా ఆయన. భగవంతుడికి కరుణ లేదా, దయ లేదు, ఉన్నది, మనం అడిగితే కదా, మనకు ప్రేమ ఉంటే కదా. ఆయనేమంటాడు, నేను వద్దామని అనుకున్నా కానీ నువ్వు ప్లేస్ ఇవ్వలేదే నాకు, అబ్బాయి అమ్మాయి నాన్న అమ్మ అక్కయ్య తమ్ముడు చెల్లెలు అందరూ ఉన్నారు, నిండిపోయినారు ఇక్కడ, ఇంకా ఆయనకు తోటే లేదు ఇక్కడ, ఎక్కడికి వస్తాడు ఆయన. హృదయంలో ఉంటే కదా, హృదయంలో చోటు ఉంటే కదా రావడానికి. ఆయన అంటాడు, నువ్వు చోటు ఇచ్చినప్పుడే వస్తా నేను అంటాడు ఆయన. మనం అందరికీ ఇచ్చాం చోటు, ఉదయం లేస్తే అబ్బాయి గురించి ఆలోచిస్తాం, అమ్మాయి గురించి ఆలోచిస్తాం, మన పిల్లల గురించి ఆలోచిస్తాం, ఇంటి గురించి ఆలోచిస్తాం, అన్నిటి గురించి ఆలోచిస్తాం, కానీ భగవంతుడి గురించి ఒక్క కంటి చుక్క నీరు రాదు కదా ఎవరికి. అమ్మాయి కోసం ఏం దిగులు పడిపోతారో, తల్లి కోసం, తండ్రి కోసం కన్నీళ్లు కార్చేవాడే గాని భగవంతుడి కోసం 2 కన్నీటి బొట్లు ఉన్నాయా అంటే, లేవండి అన్ని అయిపోయాయి, అన్ని అయిపోయినాయి, ఎండిపోయింది. నాది వీళ్ళ కోసం ఇచ్చావు కానీ భగవంతుడి కోసం కన్నీటి బాష్పాలే లేవు. చూసారా, ఆర్ద్రత లేదు, భక్తి లేదు, ఎలా వస్తుంది? అందుకని ఉపాసన అనేది భక్తిని పెంచడం కోసం చేయవలసిన సాధన. ఆ జపం చేస్తూ ఉంటే ఆ జపంలో మనకు ఎంత తాదాత్మ్యం వస్తుంది, ఆ భగవంతుడి మీద ఎంత ప్రేమ పెరుగుతుంది, ఆయన రూపం చూస్తూ ఉంటే ఎంత ఆనందం వస్తుంది. అంతటి తాదాత్మ్యం కావాలి. ఏమీ లేకుండా నిన్ను నేను చూస్తానంటే వస్తాడా? ఏమిటి, రారు ఆయన. ఏదైనా పొందాలంటే ఎంత కష్టపడతాం, అలాగే ఇక్కడ కూడా. మూడవ విషయం ఏమిటంటే ఈశ్వర అనుగ్రహం. ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందడం కోసం మన ప్రయత్నం ఉపాసన. ఈశ్వర అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది, కానీ ఆ ద్వారాలు మనం తెరవాలి. ఈశ్వర అనుగ్రహం ప్రవహిస్తూ ఉన్నది, కానీ మన హృదయ కవాటాలను మూసేశాం మనం. అందువల్ల ఆ ఈశ్వర అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా లేదని భావిస్తున్నాం మనం. అందుకని భగవంతుడిని అనుమానిస్తున్నాం. శరణాగతులం కావాలి. ఏది ఇచ్చినా కూడా, ఏమి జరిగినా కూడా ఆయన ఆజ్ఞ వల్లనే జరుగుతున్నది, ఆయన అన్నీ నా మంచికే చేస్తాడు, భగవంతుడు నాకు అన్నీ సక్రమంగా చూస్తున్నాడు, ఆయనే నాకు సర్వస్వం అనేటటువంటి భావన రావాలి మనస్సులో. అది శరణాగతి అంటే. అలా శరణాగతి పొంది భక్తితో శ్రద్ధతో భగవంతుణ్ణి ఆరాధించి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలా అయిన వాళ్ళకే ఈశ్వర స్వరూపం తెలుస్తుంది, అందరికీ తెలియదు. శ్లోకాలు చదవచ్చేమో, 7 నుంచి 12 అధ్యాయాల వరకు కంఠస్థం చెయ్యవచ్చేమో శ్లోకాలు, కానీ భక్తి, శరణాగతి, ప్రేమ భగవంతుడి మీద, భగవంతుడు సృష్టి మీద ప్రేమ, భగవంతుడు సృష్టించిన వాటన్నిటి మీద ప్రేమ లేని వాడికి భగవంతుడు అనుగ్రహించగలడా చెప్పండి మీరే. కనుక భగవద్ అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా, ట్యాంకులో నీళ్లున్నాయండి, పైప్ ఉన్నది, తిప్పితే నీళ్లు రావాలి కదా, నీళ్లు రావట్లేదేంటి? ఇప్పుడే నుండి మోటార్ వేశాను, ట్యాంక్ అంతా నిండిపోయింది, పైన పైపులో నీళ్లు రావటం లేదు అంటే ఏమిటి సందేహం? ఏమనుకుంటారు చెప్పండి మీరు? పంపులో, ఆ పైపులో ఏదో అడ్డం పడింది, మట్టి రాళ్ళు అన్నీ ఉన్నాయి, రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి, నీళ్లు రావటం లేదు, గాలి వస్తున్నది, మట్టి వస్తున్నది అన్నారు. ఎందుకయ్యా అంటే అడ్డం పడినాయండి అన్నారు. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కరుణ వాటర్ ట్యాంక్ లాంటిది, భగవద్ అనుగ్రహం వాటర్ ట్యాంక్ లాంటిది, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంది. కానీ అది లేదు అని నేను అనుకుంటున్నాను, చూసారా? నాకు ఆ భగవద్ అనుగ్రహం, భగవత్ కృప లేదేమో అనుకుంటున్నాను, చూసారా? కారణం ఏంటంటే ఈ మనస్సు అనే పైప్ ఉంది చూసారా, ఇందులో రాగం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం, తాపం, అనుమానం, ఒకటా రెండా, ఇవన్నీ నిండిపోయింది మనస్సు. అందువలన ఆ అనుగ్రహం ప్రవహించడం లేదు, ప్రవహించడం లేదు, ప్రవహించడానికి మార్గం లేదు. అందుకని మన మనస్సు ఈ ప్రాపంచిక విషయాలతోనే కొట్టుమిట్టాడుతూ దిగులు చింతతో బాధపడుతోంది. నిద్ర పట్టక, డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, ఒకటా రెండా, ఎన్ని సమస్యలు. నిద్ర పట్టడానికి మాత్రలు వేసుకుంటాడు, ఈ రోగం ఆ రోగంతోనే భోజనం చేయడంలో మందులు వేసుకుంటున్నారు జనం, భోజనం మందులు, భోజనంలాగా మందు మింగుతున్నారు. అందుకని నీ హృదయాన్ని భగవంతుడిగిస్తే ఆ హృదయం క్షేమంగా ఉంటుందన్నారు. గివ్ యువర్ హార్ట్ టు ది లార్డ్, నో ప్రాబ్లం ఇన్ ద హార్ట్. అర్థమైందా? అందుకని అందరు మనం అన్నాను, ఏంది భగవంతుడు దేవుడు పిచ్చి పట్టిందన్నాను అంటే అప్పుడు మనం నిజమైన భక్తులు అని అర్థం. కనుక ఎవరన్నా పిచ్చి అని అన్నారు అనుకోండి, మనల్ని త్యాగరాజుని పిచ్చివాడు అన్నారు, మీరాబాయిని పిచ్చి ఆవిడ అన్నారు. కానీ ఈ రోజుకి మీరాబాయి నిలిచిపోయింది, త్యాగరాజు నిలిచిపోయినాడు, మన తాత ముత్తాతలు ఎవరు చూసారా? మన ఆత్మ ఆనందం కోసం భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆత్మానందం అన్నారు ఏమిటండి మళ్ళీ అన్నారు, ఆత్మే భగవంతుడు. అదే చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. ఇక్కడి నుంచి ఆయన ఏం చెప్తున్నారంటే, నాయందు భక్తి కలిగిన వాళ్ళు అంటున్నారు. నాయందు అంటే ఏమిటి? కృష్ణ రూపమునందు కాదు, ఆత్మస్వరూపమునందు. ఎవరైతే శరణాగతులు అవుతారో. అవతారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కృష్ణ అవతారం ద్వాపర యుగంలో వచ్చింది, రామ అవతారం త్రేతాయుగంలో వచ్చింది. అవతారాలు రావచ్చు పోవచ్చు, కానీ ఆత్మ, ఆ కృష్ణుడి వెనుక ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి మరణం లేదు. అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. అర్జున, నన్ను అందరూ ఈ కృష్ణుడు అని అనుకుంటున్నారు, అసలు నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు. నువ్వు కూర్చో, నీకు చెప్తాను పూర్తిగా నా గురించి, అసలు నీకు చెప్తాను, నువ్వు కూర్చో, అసలు నేనంటే ఏమిటో నీకు తెలుసా అంటుంటాను. చూసారా, మనం కూడా అసలు నా గురించి నీకేమైనా తెలుసా అని అంటుంటాము. కృష్ణ పరమాత్మ కూడా పాపం చెప్పుకుంటున్నాడు తన గురించి, నేనంటే ఎవరు జనానికి తెలియడం లేదు, నేనే చెప్పుకుంటాను, నేనెవరో చెప్పుకుంటాను, నువ్వు విను, నీకు చెప్పేటప్పుడు వాళ్ళందరూ వింటారు తర్వాత అని చెప్పి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ 7వ అధ్యాయం నుంచి చదువుతాం. ఇప్పుడు 3 విషయాలు అర్థమైందా? ఈశ్వర స్వరూప విషయం గురించి తెలుసుకోబోతున్నాం, తత్పద విచార. 2వ విషయం ఏమిటి? ఉపాసనా యోగం, ఉపాసనా యోగం. 3వ విషయం ఏమిటి? ఈశ్వర అనుగ్రహం. చదువుతాం మొదటి శ్లోకం. అథ సప్తమోధ్యాయ శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ. అసంశయం సమగ్రం యథాజ్ఞాస్యసి తచ్చుణు. ఒకటి నుంచి 3 శ్లోకాల వరకు ఈ జ్ఞానం విజ్ఞానం అంటే ఏమిటి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము అని పిలువబడుతుంది. అర్జున, నువ్వు పూర్తిగా సమగ్రం, పూర్తిగా నా నుండి వినవలసినది అంటున్నారు. మయ్యాసక్త మనః, 2 లైన్ చూడండి. మొదట సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. హే అర్జున, సమగ్రం పూర్తిగా మాం యథా జ్ఞాస్యసి, నన్ను ఏ విధంగా నువ్వు తెలుసుకోగలవో ఆ విధంగా నీకు నేను ఇప్పుడు చెప్తాను, అది విను. తత్ చృణు, నన్ను పూర్తిగా నువ్వు తెలుసుకోవలసినటువంటి విధం గురించి నీకు చెప్తున్నాను నేను. సమగ్రం అన్నారు చూసారా, అక్కడ సమగ్రం అంటే ఆయన రూపం ఏమిటా సమగ్రం, అది తర్వాత శ్లోకంలో చెప్తారు. పూర్తిగా అంటున్నారు. ఏమిటండి పూర్తిగా అంటే? తల నుంచి కాలు దాకా పూర్తిగా అంటే ఆ జానుబాహుం అరవింద దళాయతాక్షం అనే, లేకపోతే అధరం మధురం వదనం మధురం అనే. ఏమిటి పూర్తిగా అంటే తల నుంచి కాలు దాకా అర్థం కాదు, దానికి అర్థం తర్వాత శ్లోకంలో చెప్తారు. సమగ్రం అది నా నుంచి నువ్వు వినవలసినది. ఎలా వినాలి? కండిషన్స్ చెప్తున్నారు. అలా వినాలంటే అర్జున ఈ క్వాలిఫికేషన్లు ఉండాలి. మీ పిల్లలు కూడా పై కాలేజీకి చదువులకు వెళ్ళాలి అంటే, పెద్ద కోర్సులో చేరాలంటే అక్కడ క్వాలిఫికేషన్ అడుగుతారా అడగరా? అవి చూపించి కదా మరీ వెళతారు, అవి లేకుండా చదవలేరు కదా. ఇక్కడ మాత్రం భగవంతుడిని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి అంటే, అది అర్థం చేసుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి, అవి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కనుక అర్జున ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనకు అవి ఉంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అవి ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్, అవి లేవనుకోండి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏమిటవి? మొదటిది మై ఆసక్తమనాహ, మొదటి క్వాలిఫికేషన్. మై ఆసక్తమనాహ, నా యందు ఆసక్తి కలిగి ఉండాలి అంటే భగవంతుడి మీదనే మనస్సు ఏకాగ్రతతో ఉండాలి. కోరిక ఉండాలి. భగవంతుడిని పొందాలి, నన్ను పొందా. కృష్ణుడు చెప్తున్నాడు, హే అర్జున, నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలంటే నన్ను పొందాలి అనే కోరిక నీకు ఉండాలి, అది లేకపోతే రాదు. కాబట్టి ధనం పొందాలనుకునే వాళ్ళకు వస్తున్నదా, ధనం అక్కర్లేదు అనుకునే వాళ్ళకు వస్తున్నదా? ధనం కావాలి కావాలి అనుకుని కష్టపడుతున్న వాళ్ళకే కదా ధనం వస్తున్నది, అవునా? ఎట్లా సంపాదిస్తున్నాడో అది వేరే విషయం. కోరిక ఉంటేనే వస్తున్నదా లేదా? ముందు ముఖ్యంగా మాలాంటి సన్యాసుల వాళ్ళని తీసుకోకండి, మామూలుగా సాధారణంగా ధనం కావాలనుకున్న వాళ్ళకు వస్తున్నది. అదేవిధంగా భగవంతుణ్ణి పొందాలనుకునే వాళ్లే భగవంతుణ్ణి గురించి పూర్తిగా తెలుసుకోగలరు. కనుక మొదటి కండిషన్ ఏంటి? మయి ఆసక్త మనాహ. మనం తెలుగులో కూడా అంటాం కూడా, అంటాం కదా ఆసక్తి, నీకే నా మీద ఏం ఆసక్తి లేదంటుంటారు, నా మీద ఆసక్తి పోయింది నీకు అంటే ఆసక్తి, ఇష్టం, ప్రేమ, కోరిక, నా యందు కోరిక కలిగి ఉండాలి. అంటే మనస్సు నా మీదనే అబ్జార్బ్ అయిపోవాలి, నా గురించే అబ్జార్బ్ అయిపోవాలి. భగవంతుడి గురించి చెప్తూ ఉంటే అసలు ఇంకేం మర్చిపో, అది ఏం గుర్తుండకూడదు, ప్రపంచమే మర్చిపోవాలి, తన్మయం చెందాలి. అట్లా వినాలి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు, నెంబర్ వన్. నెంబర్ టూ, మద ఆశ్రయ అన్నారు, నన్నే శరణు పొందాలి, నన్ను ఆశ్రయించు. ఇది రెండవ కండిషన్, శరణాగతి. ఏ విధంగా రైలు ఆ హిల్ స్టేషన్లో పైకి వెళ్ళేటప్పుడు ఒక ఇంజన్తో పోలేదు పైకి, ఒక ఇంజన్తో పైకి వెళ్ళలేదు, అందుకని వెనకాల ఒక ఇంజన్ వేస్తాడు. ముందు ఇంజన్ లాగుతూ ఉంటే వెనకాల ఇంజన్ పుష్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేసినా ఈశ్వర అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మన ప్రయత్నం మొదటి ఇంజన్ లాంటిదైతే ఈశ్వర అనుగ్రహం వెనుకాల ఇంజన్ లాంటిది. ఎప్పుడు వెనుకాల ఇంజన్ పనిచేస్తుంది అంటే మనం ఆ భగవంతుడి శరణాగతులం అయినప్పుడే, ఆయన్ని మనసులో ప్రార్థించి ఎప్పుడు మంచిది నాకు జరిగేటట్లు చెయ్యి, ఏది మంచిదో అది నాకు ఇవ్వవలసినది, మంచి మార్గంలో నడిపించు అని శరణాగతులం కావాలి. మానసికంగా మనఃపూర్వకంగా ఆయన్ని ప్రార్థించాలి, అది శరణాగతి అంటే. నన్ను ఆశ్రయించు, మద ఆశ్రయ. మూడవ కండిషన్ ఏంటంటే యోగం యుంజన్, అంటే కర్మయోగం చెయ్యాలి, ఉపాసనా యోగం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి. శ్రవణ యోగం అంటే జ్ఞాన యోగం. ఈ మూడు యోగాలు పూర్తిగా ఉండాలి మనిషికి. అసలు కర్మయోగం అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే మూడవ అధ్యాయం చదవాలి క్షుణ్ణంగా. తర్వాత ఉపాసన యోగం ఏమిటి అంటే ఇప్పుడు చదవబోతున్నాం, తెలుసుకుంటాం. అంటే క్రిందటి అధ్యాయాలు కూడా కొంచెం చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత జ్ఞాన యోగం అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం. వీటన్నింటిలో యోగం యుంజన్, సదా అభ్యాసం చేస్తూ ఉండాలి మనిషి, వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు ఈ వ్యక్తి పూర్తిగా నన్ను అర్థం చేసుకోగలడు. కనుక మదాశ్రయ, యోగం యుంజన్, తర్వాత మయి ఆసక్తమనాహ, ఇటు మూడు కండిషన్లు ఫుల్ఫిల్ అయితే నేను చెప్పేది నీకు ఈజీగా అర్థమవుతుంది అర్జున. అది అర్థం అక్కడ, మయి ఆసక్తమనాహ, యోగం యుంజన్, మదాశ్రయ. అసంశయం అంటే సంశయం లేదు అర్జున, ఇలా గనక ఉండి నేను చెప్పేది పూర్తిగా విన్నావంటే సంశయం లేకుండా నువ్వు నన్ను గురించి తెలుసుకోగలవు. అసంశయం, నో డౌట్ ఇన్ దట్ అన్నాడు, తెలుసుకోగలం అంటే విన్నా కూడా తెలుసుకోవటం లేదు జనం. ఎందుకు? ఈ మూడింట్లో ఏదో లోపం ఉందని అర్థం, సాధనలో సరిగా పరిపూర్ణత లేదు అని అర్థం. సాధనమున పనులు సమకూరు ధరలోన, అందుకని ఎంత చదివాము ఎన్ని పేజీలు పూర్తి చేశామని కాదు అర్థం. మనం కృష్ణుడు అడిగినటువంటి క్వాలిఫికేషన్లు మన దగ్గర ఉన్నాయా లేదా అని మనల్ని మనం చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. వాళ్ళింట్లో ఏం టీవీ ఉంది మా ఇంట్లో లేదా అని చూసుకోకూడదు. ఇందులో ఆయన చెప్పిన క్వాలిఫికేషన్లు నాకు ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. నువ్వు చెప్పినటువంటి ఏ అర్హతలు కావాలన్నావో అర్హతలన్నీ నాకు వచ్చేటట్లు వచ్చాయి. అవి వచ్చేటట్టు చేసేది కూడా నీదే బాధ్యత, నన్ను ఏం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను అని చెప్పి ఆయన ఒకసారి అడిగా ఉంటే ఆయనే మార్గం చూపిస్తాడు. అందులో సందేహం లేదు, అన్ని ఆయన దగ్గరే పిటిషన్ పెట్టుకుంటే సరిపోతుంది, పెట్టుకుని మన ప్రయత్నం చేయాలి అది. ఓకే, అందుకని అతి నమ్మకం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం ఉండాలి అంతే. చాలా మందికి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి అతి నమ్మకం, కొంతమందికి అపనమ్మకం, నేను ఎందుకు పనికి రానండి, నాకేమీ లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు, అది అపనమ్మకం. డిఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఏంటి సమగ్ర జ్ఞానం రాదు. జనానికి ఈ రెండు ఉంటాయి ఎక్కువగా, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా ఉంటుంది ఎక్కువ మందికి, జనరల్గా అందరికని చెప్పను, ఎక్కువ మందికి జనరల్గా ఈగో వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల డిఫిడెన్స్ అంటే అపనమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఇప్పుడు ఏం కావాలి మనకు? నమ్మకం కావాలి. ఆ నమ్మకం కావాలి అంటే భగవంతుని అనుగ్రహము కావాలి, మన ప్రయత్నము ఉండాలి, ఇట్లాంటివన్నీ వింటూ ఉండాలి, కాలం వృధా చేసుకోకూడదు. అలా వింటూ ఉంటే తెలిసిపోతుంది ఏమిటి ఆ సమగ్రం, చెప్తాను విను అంటున్నారు. రెండవ శ్లోకం, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యతే. ఏదైతే తెలుసుకుంటే ఇంకా మరి తెలుసుకోవలసినది ఉండదో అది నీకు చెప్పబోతున్నాను. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఏది తెలుసుకుంటే. రెండవ లైన్ చూడండి, యత్ జ్ఞాత్వా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎటువంటిదో తెలుసు అర్జున, ఆ విషయం కనుక నువ్వు తెలుసుకుంటే ఇంకా నువ్వు తెలుసుకోవలసినది ఏమీ లేదు ప్రపంచంలో. యత్ జ్ఞాత్వ ఇహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం న అవశిష్యతే, తిరిగి మళ్ళీ తెలుసుకోవలసినదంటూ ఏమీ ఉండదు అది నీకు చెప్పబోతున్నాను నేను. ఇంకా నీకు తెలియదండి, అతి తెలియదు, ఇది తెలియదు అని చెప్పాను, అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు అట్లాంటిది ఇది కావాలా మీకు వద్దా? అమ్మో కావాలి స్వామిని, అదే కావాలి మాకు. అది తెలుసుకుంటే ఇంకన్నీ తెలుసుకున్నట్లే ఆయనే చెప్తున్నారు, నేను చెప్తే మీరు నమ్మరు. కృష్ణ పరమాత్మే గ్యారంటీ కార్డు ఇస్తున్నారు, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ రేపు అంతా అయిన తర్వాత 12 అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ లైన్ మళ్ళీ కృష్ణ పరమాత్మని అడగండి, నువ్వు చెప్పావు 12 అధ్యాయం దాకా సమగ్రంగా చెప్తాన్నావు, నువ్వు చెప్పింది విన్నాను, నాకు అర్థం కాకపోతే ఆయన్నే మళ్ళీ కాలర్ పట్టుకోవచ్చు. ఎందుకని ఇక్కడ చెప్పావు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అని చెప్పి అన్నావు, ఇప్పుడు నాకు అన్నీ తెలియాలి. 12 అధ్యాయం లోపల నాకు తెలియకపోయిందో ఆయనకి కాలర్ లేదు పట్టుకోవడానికి, వేసి ఉంటుంది అది పట్టుకోండి. ఏదో ఒకటి ఎందుకు చెప్తున్నానంటే యూ క్యాన్ వెరిఫై, ఆయన ఇచ్చిన వాక్కు వృధా పోదు కనుక ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే ఇంకా తెలుసుకోవలసినవి ఉండదు. ఇక్కడ ఈ జీవితంలో ఇప్పుడు నువ్వు జీవించి ఉండగా ఏమిటది? జ్ఞానం విజ్ఞానం, అహం తే జ్ఞానం విజ్ఞానం సవిజ్ఞానం జ్ఞాత్వా వక్ష్యామి అశేషతః ఇదం జ్ఞానం విజ్ఞానం తే అహం వక్ష్యామి అశేషతః. అశేషతః అంటే పూర్తిగా, పూర్ణంగా, ఇంకా బాకీ లేకుండా పూర్తిగా. అశేషతః శేషం అంటే తెలుసు కదా, భాగాహారాలు చేసేటప్పుడు చిన్నప్పుడు శేషం వస్తుందంట, అట్లాంటి శేషం లేకుండా అశేషతః. ఏం చెప్తాను నీకు, ఇదం వక్ష్యామి, ఈ విషయం చెప్తాను. వక్ష్యామి అంటే లిట్ ఫ్యూచర్ టెన్స్, చెప్తాను. ఐ విల్ టీచ్ యూ, ఏమిటది? జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే సగుణ ఈశ్వర జ్ఞానం, అపరా ప్రకృతి, ద్వైత జ్ఞానం, భేద జ్ఞానం. విజ్ఞానం అంటే అభేద జ్ఞానం, పరా ప్రకృతి, అద్వైత జ్ఞానం, నిర్గుణ జ్ఞానం, నిర్గుణ ఈశ్వర జ్ఞానం. సగుణ ఈశ్వర జ్ఞానం అంటే అసలు ఈ రాముడేమిటి, కృష్ణుడేమిటి, దేవి ఏమిటి, ఈ రూపాలు ఏమిటి, ఎలా వచ్చినాయి, వాటి మూలం ఏమిటి, వాటి యొక్క రూపురేఖలు ఏమిటి, అసలు వాటికి ఆధారం ఏమిటి, అది చెప్తాను. అదేవిధంగా నిర్గుణం బ్రహ్మ గురించి కూడా చెప్తాను నీకు. పరాప్రకృతి, అపరాప్రకృతి, ఈ 7వ అధ్యాయంలో నిర్గుణ జ్ఞానం, విజ్ఞానం అంటే పరాప్రకృతి. ఈ 7వ అధ్యాయంలో జ్ఞానం అంటే మనం పూజిస్తున్నటువంటి రూపం ఉన్నది, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఈ రెండు చెప్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఈ 7వ అధ్యాయం అయ్యే వరకు ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి, పరాప్రకృతి, అపరాప్రకృతి, నిర్గుణ జ్ఞానం, సగుణ ఈశ్వర జ్ఞానం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏమి గుర్తుపెట్టుకోవాలి? జ్ఞానం, విజ్ఞానం, సవిజ్ఞానం, విజ్ఞానముతో సహ, సవిజ్ఞానేన విజ్ఞానేన సహ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. విజ్ఞానం అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం, అద్వైత జ్ఞానం, అభేద జ్ఞానం, పరాప్రకృతి. అదేవిధంగా జ్ఞానం గురించి చెప్తాను, అది ద్వైత జ్ఞానం, భేద జ్ఞానం, అపరాప్రకృతి, సగుణ ఈశ్వర జ్ఞానం. వెరీ గుడ్, బాగా వింటున్నారు శ్రద్ధగా. ఓకే, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.